శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. మిషనరీ కిషోర్ రెడ్డి గారి రక్షణ సాక్ష్యము. వీరు విజయవాడ పట్టణ వాస్తవ్యులు. అన్ని కుటుంబం నుండి రక్షించబడి గత 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైలులో ఖైదీల మధ్య పరిచయం
చేశారు. వాస్తవానికి అయితే మీ అందరి మధ్యలో మాట్లాడడానికి నేను యోగ్యుడని కాదు, కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చిందించినటువంటి ఆ రక్తాన్ని బట్టి ఆ యోగ్యతను సంపాదించుకోవడం జరిగింది. నా పేరు ఎస్ కిషోర్ రెడ్డి అండి. నేను ఉండేది విజయవాడ వంటవనంలో. అయితే ప్రస్తుతం నేను ఎవరు అనేది మీకు ఒక అవగాహన లేదు కాబట్టి ఒక 5 నిమిషాలు నేను ఎవరినో నా గురించి మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పాస్టర్ గా ఉంటున్నాను ప్రస్తుతం గత సంవత్సరం నుంచి. అట్లాగే మన విశాఖపట్నం, కడప, ఇక్కడ ఉన్నటువంటి ఆ సెంట్రల్ జైల్స్ లో డిస్టిక్ జైల్స్ కి, సబ్ జైల్స్ కి పాస్టర్స్ గా ఉంటూ అక్కడికి వెళ్లి ఆరాధన నడిపించడం, ఖైదీలకి కౌన్సిలింగ్ చేయడం, క్రీస్తు గురించినటువంటి ప్రేమను వారికి తెలియజెప్పడం, ఇట్లా ఈ విధమైనటువంటి కార్యక్రమాలను జైలు మధ్యలో చేస్తూ ఉండడం జరుగుతుందండి. సో ఈ చిన్న విషయం గురించి మీరు కూడా మీ అనుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నా చిన్న మనవి. అయితే నేను అసలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావడం జరిగింది అంటే, ఒక 7 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్ళినట్లయితే నాకు ఒక వ్యాపారం ఉండేది, జిమ్ ఎక్విప్మెంట్స్ అమ్ముతూ ఉండేది నేను విజయవాడ బందర్ రోడ్ రాఘవయ్య పార్క్ దగ్గర. ఆ వ్యాపారంలో నేను 25 లక్షల రూపాయలు నష్టపోయాను. 25 లక్షల రూపాయలు నేను నష్టపోయినప్పుడు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ఆదరించే వాళ్ళు కూడా ఎవరూ లేరు, నన్ను పలకరించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. నేను ఇది కనిపిస్తే అందరూ అటువైపు మొహం తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో హెచ్ ప్రభు మాట్లాడడం జరిగింది. నేను చనిపోదామని విజయవాడ సింగనగర్ రైల్వే స్టేషన్ దగ్గర కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దీకేసి ఎట్లాగైనా కానీ చనిపోదాం, ఈ జీవితం నాకు వద్దు అని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతున్నాడు. ఇదేంటి, ఎవరు నాతో మాట్లాడుతుంది, ఎవరు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఆ మాట నేను వెళ్ళగలుగుతున్నాను అని చెప్పి ఒక రోజు అడిగాను. అయ్యా, నీవెవరు నాతో మాట్లాడుతున్నవాడు అంటే, నేను యేసుని అన్నాడు. ఏసయ్యా, నాతో నీకేం పని అయ్యా, నేను ఏ రోజు చర్చికి వెళ్ళలేదు కదా, నేను ఏ రోజు బైబుల్ పట్టుకోలేదు కదా, నువ్వు మా దేవుడు కాదు కదా, నువ్వు చర్చి దేవుడు కదా, మా దేవుడు మాకు ఉన్నారని చెప్పి తృణీకరించడం జరిగింది. 15 రోజులు 20 రోజులు 2 నెలలు గడిచినా కానీ ఏసీ అయితే విడిచిపెట్టకుండా ఒకటే ప్రశ్న, నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు? సరే, ఇక తప్పనిసరి పరిస్థితిలో నేను కూడా సమాధానం చెప్పవలసి వచ్చింది. అయ్యా, నా వయసు ఏమో 24 సంవత్సరాలు, నా అప్పుడేమో 25 లక్షలు ఉన్నాయి, తీర్చుకున్నాను ఒక వేరే దారి లేదు ప్రభు అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే మార్గము అంటున్నా, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను అన్నాడు. దేవుడి పని చెయ్యాలంటే ఎట్లాగో దేవుడి పని చెయ్యాలి, ఏం చేయాలో ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకా అట్లా బైబిల్ కాలేజీకి వెళ్ళి దేవుడి గురించి తెలుసుకోవడం, ఆ కాలేజీల్లోనే 3.5 సంవత్సరాలు దాదాపుగా అక్కడే ఉండి దేవుడి గురించినటువంటి మొత్తం అన్ని విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ నేర్చుకుని బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఒక డౌట్ ఉండేది, నేను ఒక అన్య కుటుంబంలోనికి రక్షించబడ్డాను కదా, నా ఇంట్లో పాస్టర్ లేదు, నాకు తెలిసిన క్రిస్టియన్స్ లేరు, మరి నేను ఎట్లాగో ఈ పరిచయంలో నేను నిలదొక్కుకోవాలి, ఎలాగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాను నాకు విజయవాడ వెళ్ళు అంటున్నాడు. నేను ఒకటే మాట అంటున్నా ప్రభు విజయవాడ వెళ్ళమంటే, ప్రభువా నేను విజయవాడ మాత్రం వెళ్ళను, కావాలంటే నువ్వు భూమి చివర అంచులు ఎక్కడికి పంపించినా వెళ్తాను, కానీ విజయవాడ మాత్రం నేను వెళ్ళను ప్రభు అంటున్నాను. ఒక రోజు ఇట్లాగే ఉదయకాలం ప్రార్థన చేసుకున్నంటే తెల్లవారుజామున 5:15కి ప్రభు చెప్తున్నాడు, మృతులు తమ ముద్రను పాతి పెట్టుకుని నిన్ను నీవు వచ్చి నన్ను వెంబడించుమని సలహిస్తున్నాడు. ఇదేంటి, ఎవరితో వెళ్ళవలసినటువంటి ఆన్సర్ దేవుడు నాకు పంపిస్తున్నాడు అనుకున్నాను. కానీ 3 రోజుల తర్వాత నా ఇంట్లో చూసినట్లయితే నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి చనిపోయినప్పుడు నేను ఒకటే అడిగాను ప్రభువుని, ప్రభువా నేను నీ పనిలో ఉండబట్టే కదా, మా నాన్న నేను హాస్పిటల్లో చూపించుకోలేకపోయాను, నేను నీ పనిలో ఉండబట్టే కదా ప్రభువా మా నాన్నకి నేను ఒక మెడిసిన్ కొనివ్వలేకపోయాను, అయ్యా నీ పనిలో ఉండడం బట్టే కదా ప్రభువా నా తండ్రిని నేను కోల్పోవలసి వచ్చింది. 15 రోజుల్లాగా దాదాపు దేవుడితో మాట్లాడడం కానీ బైబిల్ చదవడం కానీ ఏమీ జరగలా. అయితే అటువంటి పరిస్థితులు దేవుడు తనను తానుగానే తగ్గించుకుని మరలా మాట్లాడుతున్నాడు, సరే కిషోర్ నువ్వు ఏ పని చేస్తే నీ తండ్రిని నా దగ్గరకు పంపించగలవు చెప్పు అంటున్నాడు. నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ సరిగ్గా అర్థం కాల. మళ్ళీ 2వసారి నువ్వు ఏ పని చేస్తే అప్పుడు నీ తండ్రిని నా దగ్గరికి పంపించగలవు చెప్పు అంటున్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, నేను విజయవాడ రావడం దేవుడు చిత్తం, దేవుడు చిత్తాను నేను వ్యతిరేకంగా వెళ్తున్నాను కాబట్టి దేవుడు నా తండ్రిని తీసుకుని నన్ను బలవంతంగా విజయవాడలో కూర్చోబెట్టాడని. ఆ రకంగా విజయవాడ వచ్చి రోడ్ల మీద సువార్త పత్రికలని బైబుల్స్ అని అవి ఇవి పంచుకుని తిరుగుతున్నాను. తిరుగుతున్నటువంటి ఈ సమయంలో ప్రభు మళ్ళీ అర్ధరాత్రి 2:30 లేచి మాట్లాడుతున్నాడు. నువ్వు జైల్లో పరిచర్య మొదలు పెట్టావు అంటున్నాడు. అయ్యో ప్రభువా, ఆ పరిచర్యను జరిగించడానికి నాకు అర్హత లేదు ప్రభువా, నాకు యోగ్యత లేదు ప్రభువా, అంత శక్తి సామర్థ్యాలు కూడా నా దగ్గర లేవు నాయన, నా దగ్గర ఉన్నదల్లా కేవలం 52 రూపాయలే ప్రభువా, ఈ 52 రూపాయలతో నేను ఎలాగా జైల్లోకి వెళ్ళాలి ప్రభు అని అడుగుతుంటే, స్టార్టింగ్ లో ఒక వ్యక్తి నాకు సువార్త చెప్తాడు. ఆ వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు, ప్రార్థిస్తుండే. సరే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాను, సార్ మరి నేను ఇట్లా జైల్లోకి వెళ్ళి సువార్త చెప్పాలండి, మరి ప్రభు చిత్తం ఏంటో మీరు కూడా కనిపెట్టి నాకు సహాయం చేయండి అంటే, ఆ వ్యక్తి కూడా ప్రార్థన చేసి నేను జైల్లోకి వెళ్ళడానికి నాకు దేవుడు ఆ వ్యక్తి ద్వారా నాకు ద్వారాన్ని తెరిచాడు. అలా 3 సంవత్సరాల కింద తెరవబడినటువంటి ఆ ద్వారాన్ని ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో దాదాపు 94 జైళ్లు ఉన్నాయి. పెద్ద జిల్లాలో 10 జైళ్లు, చిన్న జిల్లాలో 3-4 జైళ్లు చొప్పున ఉన్నాయి. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడం జరిగింది. జైళ్ళు అన్నిటి కూడా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. అయితే తిరిగే ప్రయత్నంలో చాలా మంది అడిగే ప్రశ్నలు ఏంటంటే, బ్రదర్ ఖైదీలు మారుతారా, వారి దేవుణ్ణి అంగీకరిస్తారా, వారి జీవితాలను మార్చుకుంటారని అంటారు. ఒక్క 2018 సంవత్సరంలోనే ప్రభు కేవలం తన మహాదైశ్వర్యంను బట్టి దాదాపు 74 మంది ఖైదీలు మారి బాప్తీసాలు తీసుకుని ఇతరితో సంఘాలకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఒక 20 మంది విజయవాడ జైల్లో ఉన్న దొంగలు మారవని అందరూ అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ దొంగతనాన్ని మానేసి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ భార్య పిల్లలతో చక్కగా ఉంటున్నారు. అయితే లండన్ కూడా తీసుకుని నేను సూపరింటెండెంట్ దగ్గర జైలర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఏమనంటే వాడు ఏ మతంలో ఉంటే ఏమైంది, మనిషిగా బతకడానికి ఒక అవకాశం వచ్చింది, మనిషిగా బతుకుతున్నాడు కదా మాకు అది చాలు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. జైలు పరిచర్య అనగా నేను అనుకునేవాడిని మొదట్లో, అమ్మో జైలు అనగానే 50-60 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద రౌడీలు పెద్ద పెద్ద గోండాలు ఉంటారు అమ్మో అని భయపడేవాడిని. కానీ నేను మొట్టమొదటి దర్శించినటువంటి జైలు అనకాపల్లి సబ్ జైలు. ఆ జైలు లోపలికి వెళ్తే విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ యేసు ప్రభు అంటే అసలు పడదంట. యేసు ప్రభు పేరు చెప్తున్నా అసలు యేసు ప్రభు అంటే ఆ వ్యక్తి క్రీస్తుకి చాలా విరోధంగా ఉండేవాడంట. అయితే అటువంటి వ్యక్తి దగ్గరికి మొట్టమొదటిగా నేను వెళ్ళి, సార్ యేసు ప్రభు గురించి ప్రకటించడానికి నేను పర్మిషన్ తీసుకొచ్చానండి, ఇదిగోండి అంటే ఆ వ్యక్తి అన్నాను, నన్ను వెళ్ళి రేపు రా అన్నాడు. సార్ నేను విజయవాడ నుంచి వచ్చాను సార్, మళ్ళా రేపు ఎట్లా అవుతాను సార్ అంటే అవన్నీ కుదరవు రేపు రమ్మంటున్నాడు. సరే ఓపిక చేసుకుని మరలా నెక్స్ట్ డే వెళ్తే ఎల్లుండి రా అంటున్నాడు. సరే మరలా ఓపిక చేసుకుని ఎల్లుండి వెళ్ళి దేవుని గురించి అక్కడ ఖైదీలు చెప్తుంటే ఆ సూపరింటెండెంట్ గారు విని అప్పటి నుంచి ఆయన బైబుల్ చదువుతూ యేసు ప్రభు గురించి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడని తర్వాత కాలంలో నేను సాక్షి విన్నాను. మరి అట్లాగే జైలు పరిచయంగానే ఖైదీలు యేసు ప్రభు గురించి వినరు వింటారని మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు జైల్లో ఉండే నేరస్తులు అందరూ ఎవరంటే జస్ట్ కేవలం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులు మాత్రమే చాలా ఎక్కువ మంది జైల్లో ఉంటున్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా కన్నీటి పర్యంతం అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వారికి ఎంతో భవిష్యత్తు ఉంది, చక్కటి జీవితం ఉంది, కానీ ఆ లేత వయసులోనే వారి జీవితాలని వారు కేవలం కావాలని చెప్పి తుంచి వేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభు కృపలో గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రి కానీ వైజాగ్ కానీ కడప కానీ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా తిరిగి దేవుడి గురించి అటువంటి ప్రేమను కొంతమంది తెలియజెప్పడానికి, మరి అదే రీతిగా మా దగ్గర ఉన్నటువంటి ఆ కొత్త నిబంధన పుస్తకాన్ని న్యూ టెస్టమెంట్ బైబుల్స్ ని పంచడానికి దేవుడైతే ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. జైలు మధ్యలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎట్లా ఉంటాయి అంటే, జైల్లో విజయవాడ సాయిరాం పాలకట్ల దగ్గర వంశీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దాదాపుగా విజయవాడలో 170-220 పైన దొంగతనం చేశాడు. అయితే ఈ వ్యక్తి పోలీసులు పట్టుకుని కేవలం 3-4 కేసుల్లో మాత్రమే ఈ వ్యక్తి ఒకరోజు విజయవాడ జైలుకి వచ్చి కూర్చొని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, నేను ఎందుకు దొంగతనాలు చేస్తున్నానంటే నాకు ఉండడానికి సొంతిల్లు లేకే నేను దొంగతనం చేస్తాను ప్రభువా, నువ్వు కనుక నాకు సొంతింటి ఇచ్చినట్టయితే నేను దొంగతనాలు మానేస్తాను ప్రభువా అని ఆ వ్యక్తి ప్రార్థించాడు జైల్లో ఫాస్టింగ్ అయింది. అద్భుత రీతిగా దేవుడు 3వ రోజున గవర్నమెంట్ వారు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, అమ్మా మీకు ఒక ఇల్లు శాంక్షన్ అయిందమ్మా, వచ్చి మీరు ఆ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలని చెప్పి బాంబే కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని వాళ్ళకి దేవుడు దయచేశాడంట. మరి చెప్పిన రీతిగా నా బాబు దొంగతనాలు చేయడం కూడా అవన్నీ కూడా మానేసి చక్కగా బెంగళూరు ఐటీఐ కాలేజీలోకి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నాడు. విజయవాడ చుట్టుపక్కల ఏ దొంగతనం జరిగినా కానీ చిన్న చిన్న కుక్కలు దొంగతనం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా తన హస్తం అయితే ఉంటూనే ఉంటది. ఈ విధంగానే ఇంకొక వ్యక్తి ఉన్నాడు కృష్ణలంకలో, ఆ వ్యక్తి పేరు వచ్చేసి అశోక్. తన ప్రొఫెషన్ ఏంటయ్యా అంటే ఏటీఎం కార్డ్స్ కి వచ్చే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాడు. బ్యాంకుల్లో ఏటీఎం కి వచ్చే వాళ్ళని టార్గెట్ చేసి తన జోబులో ఆల్రెడీ స్టేర్ కి కొన్ని ఏటీఎం కార్డ్స్ మెయింటైన్ చేస్తాడు. ఎవరైతే డబ్బులు తీసుకోవడానికి వస్తారో వాళ్ళని మోసం చేసి తన జోబులో ఉన్న ఒక కార్డు తీసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కార్డు పిన్ నెంబర్ చూసి డబ్బులు తీసుకుంటాడు. ఈ వ్యక్తి దాదాపు ఇట్లాగా ఒక 4 కేసులు నమ్ముదైన ఈ వ్యక్తి మీద. ఈ వ్యక్తి కూడా రిజార్డ్ వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తి మరి ప్రభు గురించి చెప్తూ ఉండగా, ప్రాంతంలో ఉంటూ ఉండగా దేవుడు ఆ వ్యక్తిని దర్శించడం జరిగి ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చి వేసుకుని కృష్ణంగా హన్నా చేర్చుకెళ్తూ సక్రమంగా రోచనాల బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ప్రస్తుతానికి ఈ వ్యక్తి వచ్చేసి ఎల్ఈపిఎల్ ముందు రోడ్లు ఉంటది, అక్కడ షూ మార్ట్ నెలలో 12,000 రూపాయలు ఉద్యోగంలో చేరి చక్కగా ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాడు. మరి అదే రీతిగా గుణదల సెంటర్ లో చూసినట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు గుణదల సెంటర్ లో. ఆ గుణదల వ్యక్తి, ఆ వ్యక్తి సెల్ షాప్ మెకానిక్ అయితే ఒక అమ్మాయి కేసులో దేవుని దగ్గరకు వచ్చాడు. అయితే ఆల్అౌట్ తాగేసి ప్రాణం పాయ స్థితిలో జైలు పోలీస్ స్టేషన్ లో నుంచి జైలుకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఈ ఆత్మహత్య చేసుకుందామనే ప్రతి ప్రయత్నంలో కూడా అప్పుడే నేను జైలుకి ప్రతిరోజు వెళ్ళడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడం తప్పు, ఆత్మహత్య చేసుకుంటే మీరు దేవుని దగ్గరికి వెళ్ళరు, నరకానికి వెళ్తారని చెప్పి ఆత్మహత్య అనే టాపిక్ తీసుకుని మాట్లాడుతుండగా వ్యక్తి దేవుని యొక్క వాక్యం చేత పట్టబడి తన జీవితంలో ఆత్మహత్య చేసుకోకూడదని నిర్ణయించుకుని ఆ దినం నుంచి తన బయలు కోసం ప్రార్థించుకుని చక్కగా బయటకు వచ్చి రామవర క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్తూ క్రమంగా బాబు బాప్తిజం తీసుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. కేవలం ఇట్లాగా ఒక చిన్న చిన్న ప్రమోదనాలు పెద్ద పెద్ద ప్రమోదనాలు కాకుండా ఎంతో మంది నేరస్తులు దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్లి వారికి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు వారు మొదట్లో రిజెక్ట్ చేసినా గానీ కాలక్రమేణా వారే అర్థం చేసుకుని వారి దేవుని దగ్గరికి వారే స్వతంత్రంగా స్వేచ్ఛగా వారి అంతటి వారే వెళ్ళగలుగుతున్నారు. అయితే ఈ పరిచర్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ డీసీ సార్ వినయ రంజన్ రే సార్ సార్ వచ్చేసి 2016 దాకా మనకి పర్మిషన్ ఇచ్చారు స్టేట్ మొత్తం తిరగడానికి. 2017 కూడా ఇచ్చారు, బట్ 2018లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీకు పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అని చెప్పి ఓన్లీ ఒక రాజమండ్రి వైజాగ్ కొన్ని డేస్కి మాత్రమే పర్మిషన్ ని కంట్రోల్ చేశారు. మనందరం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 84 నుంచి 90 జైళ్ళ మధ్యలో ఉన్నాయి. ఈ 90 జైళ్ళకి తిరగాలంటే ఒక మనిషికి 2 నెలల సమయం పడుతుంది. ఈ 2 నెలల సమయం తిరిగినా గానీ కంప్లీట్ అవుతుంది అన్న నమ్మకం కూడా తక్కువే. కొన్ని కొన్ని సందర్భాల్లో 3 నెలలు పడతాయి ఈ ప్రయాణాల్లో. అట్లాగే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిచర్య, మరి ఖర్చు మాత్రమే కాకుండా చాలా ప్రమాదాలతో కూడినటువంటి పరిచర్య. ఆ ప్రమాదాలు ఏంటి అంటే ఒకవేళ ప్రభు మిమ్మల్ని నన్ను కలపడానికి ఈ ప్రమాదాలే ఒక కారణం కావచ్చు. ఎందుకంటే నాకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కూడా అందరు దొంగల దగ్గర నుంచే వస్తాయి. నాకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కూడా జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. నేను తిరిగే ప్రతి వ్యక్తులు కూడా వాళ్ళ మధ్యలోనే నేను తిరుగుతూ ఉంటాను. దాన్ని బట్టి కొంతమంది పాస్టర్స్ కానీ కొంతమంది నాకు తెలిసిన దైవ సేవకులు కానీ అమ్మో నీతో పాటు ఉంటే మమ్మల్ని కూడా దొంగలు అనుకుంటారని చెప్పి నన్ను పక్కలు పంపించి వేయడం జరిగినప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి నా పరిస్థితి ఇట్లా ఉంది ప్రభువా నాకు సమాధానం ఇవ్వమంటే దేవుడు చెప్తున్నాడు ఆయన అక్రమార్కులలో ఒకడుగా ఎంచబడిన వాగ్దానాన్ని ఇచ్చి మళ్ళీ బలపరిచాడు. చాలా సార్లు ఏం జరుగుతుందండి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది వారి బుద్ధిని వారు మార్చుకోలేక ఏదో ట్రైన్ లో దొంగతనం చేసి ఆ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు అది దొంగతనం చేసినటువంటి ఫోన్ కదా, ఆ ఫోన్ నుంచి లాస్ట్ కాల్ నాకే ఉండదు. సో దాని ద్వారా పోలీసులు నన్ను కొన్నిసార్లు కాల్ చేసి నన్ను పిలిపించారు, పిలిపించినప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇట్లా ఎన్నో సమస్యల మధ్యలో జరుగుతున్నటువంటి పరిచర్లే ఇది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలు పరిచర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1972 వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి మొదలైంది. అది కూడా ఎట్లా మొదలైంది అంటే ఈ 1972 బొంగు బ్రదర్స్ అని చెప్పి విశాఖపట్నంలో ఒక షిట్స్ రన్ చేసుకునే కంపెనీ మేనేజర్ అండి ఎవరు, ఆ కంపెనీ యొక్క మేనేజర్ పేరు కుంజిమాన్ షాకో. ఈ వ్యక్తి కింద ఆ దినాల్లోనే 1972 300 మంది వ్యక్తులు పనిచేసేవాళ్ళు. ఒక రోజు ఈ వ్యక్తి విశాఖపట్నంలో ఉన్నటువంటి లోకల్ క్లబ్ లోకి వెళ్ళి సరదాగా చూసుకుంటూ క్లబ్ లో గార్డెన్ లో గడుపుతూ ఉంటే విశాఖపట్నం జైలు సూపరింటెండెంట్ వచ్చి పరిచయం అయ్యి ఆయన క్రిస్టియన్ అనగానే సార్ కూడా ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్ అని చెప్పి వారిద్దరు పరిచయం కాస్త సార్ సూపరింటెండెంట్ సార్ అడుగుతున్నారు ఎవరెవరో జైలుకి వస్తున్నారండి కానీ మన పాస్టర్స్ ఎవరు కూడా జైలుకి రావట్లేదండి, మీకు దేవుడు వాక్యం కనుక చెప్పడం వచ్చినట్టయితే మీరు జైల్లోకి వచ్చి చెప్తారా అన్నప్పుడు కుంజుమాన్ షాకు అనే వ్యక్తి, ఈ వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఉంటాడు. ఆ వ్యక్తి ఇప్పుడు మొట్టమొదటిసారిగా 1972 వైజాగ్ సెంట్రల్ జైలు వెళ్ళి యేసుప్రభు గురించి ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి నించున్నాడు. నించుని, అయ్యా మీరు నాకు యేసుప్రభు గురించి పరిచయం చేసినందుకు నేను మీకు జీవితాంతం రుణ కూడా ఉంటానండి అన్నాడు. ఈ వ్యక్తికి ఏమి అర్థం కాలేదు. సరే ఇంటికి వెళ్ళాడు. నెక్స్ట్ డే మేనేజర్ పోస్ట్ లో వెళ్ళి జాబ్ లో జాయిన్ అవుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడంట, కుంజుమన్ శాఖ నువ్వు లేచి వెళ్లి ఉన్న పాటున చలసాల పరిచర్యను జరిగించమంటే చాకునేటటువంటి వ్యక్తి ఒక్క మాట కూడా వెనక్కి తిరిగి చెప్పకుండా అదే కంపెనీలో మధ్యాహ్నం 2 గంటలకి తన రాజీనామాలు అట్లు చేసి వచ్చి అదే వైజాగ్ సెంట్రల్ జైలు దగ్గర కూర్చుని సూపరింటెండెంట్ గారికి విషయం చెప్పాడు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఈ జైల్లో పరిచర్య చేయడం అనేది 1972 నుంచి జరుగుతూ వస్తుంది. అయితే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే జైల్లో సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, లేదంటే క్రిస్మస్ కు ఒకసారి, ఈస్టర్ కి, గుడ్ ఫ్రైడేకి వచ్చి దేవుడి గురించి చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి నేర ప్రవృత్తిని బట్టి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ గానీ వాళ్ళకి చెప్పే సబ్జెక్ట్ గానీ సరిపోదు. అందుకోసం ప్రభు ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులని ఏర్పాటు చేసుకున్నాడు కేవలం ఈ చరసాలలో పరిచయం చేయడానికి మాత్రమే. ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా నేను కాకుండా, నాతో కాకుండా 4 దైవ సేవకులు వారి జీవితం మొత్తాన్ని కూడా చెరసాలలోనే గడిపారు. వారి మరణం దాకా కూడా ఈ చెరసాలలో పెట్టుకున్నటువంటి వ్యక్తులకి ఏంటంటే సంఘం పెట్టుకోవడానికి కానీ, చర్చ్ పెట్టుకోవడానికి కానీ, లేదా బయటకు వెళ్ళి మెసేజ్ ఇచ్చే అవకాశాలు కానీ ఇవేమీ కూడా కుదరవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అట్లాంటివి. అయితే గడిచినటువంటి 40-50 సంవత్సరాల్లో కూడా అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ అన్ని సానుకూలంగా స్పందించి ఒక వ్యక్తి మారడం ముఖ్యమన్న ఉద్దేశంతో పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి అయితే ఒక వ్యక్తి మారడం కాదు, మాకు మతం మారడం అనేది నేరంగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ చెరసాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఖైదీ గురించి మీ ప్రార్థనల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అదే రీతిగా ఈ 100 జైళ్లు తిరగాలంటే నేను ఒక్కరిని మరి తిరగలేను, నాకంటూ ఒక టీం కావాలని ప్రార్థిస్తున్నాను. దాదాపు 10 మందితో ఉన్నటువంటి ఒక టీం కావాలి. మరి ఆ టీం కోసం కూడా ప్రభు చక్కగా సహాయం చేయలాగిన మీరందరూ కూడా మీ అనుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నా చిన్న మనవిని మీ అందరి ముందు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మహేష్ గారికి ప్రభు గారు నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.
మత్తయి సువార్త 25వ అధ్యాయం.
సార్
బ్రదర్ మీట్లో పెట్టుకోండి.
పెట్టండి సార్.
చెప్పడం అయిపోయిందా? క్లోజ్ చేశారు మీరు? రమేష్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి
గారు జైలు పరిచయం చెప్పేసాను.
వాక్యం చెప్తారా? మీది క్లోజ్ అయిందా? మేము కంటిన్యూ చేసుకుంటాం.
వాక్యం మీరు హియర్ చేసుకుంటారు, ఎందుకంటే రెగ్యులర్ గా మీరు చేసుకుంటున్నారు కదా.
అలాగే మా మరొకసారి మీరు చేసి మీట్ లో ఉండండి. అందరూ దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రభు మాట్లాడుతున్న కొన్ని మాటలను మనం వాక్యం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనాల వరకు ప్రభు ఒక ఉపమానం మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఎదుట 2 గుంపులున్నాయి, కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. ఆ కుడివైపున ఉన్న గొర్రెను చూసి ఆశీర్వదింపబడిన వర్లారా, మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి అన్నాడు. ఎందుకు ప్రభువా కొందరిని పరలోకాన్ని చేర్చుకుంటున్నావు, కొందరిని ఎందుకు ప్రభువా నిత్యాగ్నిలోనికి పంపుతున్నావు అని మనం ఆయన ప్రశ్నించగలిగితే, ఎవరో బైబిల్ తిప్పుతా ఉన్నారు మీట్లో పెట్టుకోలేదు, మళ్ళా చెప్తున్నా చెక్ చేసుకోండి, మీ ఫోన్స్ ఒకసారి మీట్లో పెట్టుకోండి, విలువైన సమయం, దాన్ని మనం పాటు చేసుకోకూడదు. ఎందుకు ప్రభువా కొందరిని పరలోకాన్ని పిలిచావు, కొందరిని నరకాన్ని పంపుతున్నావు అని అడిగితే ఆయన 35వ వచనం నుంచి కారణాన్ని మాట్లాడుతున్నాడు. దయచేసి చూడాలి మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టుతురి, దప్పుకొంటిని నాకు దాహం ఇచ్చుతురి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగునై ఉంటిని నన్ను చూడవచ్చితిరి. తర్వాత మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, చెరసాలలో ఉంటిని నా వద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు వాళ్ళంటారు, అయ్యో ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దక్కు కొన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావు, అసలు నువ్వు చెరసాల్లో ఉంటే మేము చూడకుండా ఉంటామా, మేము రాకుండా ఉంటామా అన్నప్పుడు ఆయన అంటాడు, 40వ వచనం చూద్దాం. 40వ వచనం, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులతో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసి తిరి గనుక నాకు చేసి తిరని మీతో నిశ్చయముగా చెప్చున్నాను. ఆయన చెరసాలో లేడు, కాని ఎవరో ఒక వ్యక్తి ఉంటే ఆయన అంటాడు, అతన్ని మీరు పరామర్శించారా, అతన్ని మీరు పరామర్శించారా, అతన్ని మీరు పరామర్శిస్తే మీరు నన్ను చూడవచ్చినట్లే, అతనికి మీరు చేస్తే నాకు చేసినట్లే అని ఆయన అంటున్నాడు. తర్వాత శపించబడ్డ వారితో మాట్లాడుతూ, ఎవరిదో ఇయర్ ఫోన్ ప్రాబ్లం ఉందండి, తీసేయండి ఇయర్ ఫోన్ తీసేయండి, పాత ఇయర్ ఫోన్ ఏమన్నా మంచిది కాంతి పడితే డిస్టర్బ్ అవుతుంది. తర్వాత ఈ ఎడమ వైపు ఉన్న వారిని చూసి వారిని ఎందుకు శిక్ష పంపిస్తున్నాడంటే 43వ వచనంలో కూడా ఇలాగ అంటాడు. 43వ వచనంలో, రోగినే చెరసాల్లో ఉంటుని మీరు నన్ను చూడరాలేదు, రోగినే చెరసాల్లో ఉంటుని మీరు నన్ను చూడరాలేదు, అయ్యో ప్రభువా మేమెప్పుడు రాలేదు అన్నప్పుడు 45లో అంటాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఎలాగో చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమర్థమవుతుంది ఈ వాక్యాలు చూస్తా ఉంటే, అంటే మనం ఏం చేస్తున్నామంటే పరిచర్య అన్న దాన్ని సంఘానికి మాత్రమే పరిమితం చేసాం, సేవ అన్న దాన్ని 4 గోడలకు మాత్రమే పరిమితం చేసాం. కానీ దేవుడు కోరుతున్న పరిచర్య సంఘానికి వెలుపల, సంఘంలో దేవుడు ఆరాధన కోరుతున్నాడు, సంఘానికి వెలుపల సంఘం ద్వారా సువార్త, సంఘం ద్వారా ఆ పరిచర్య జరగాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఒక మాట గమనిద్దాం, క్రిస్మస్, ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి మనం కొన్ని డబ్బులు పోగేసుకుని లేకపోతే సుమారు 1000 రూపాయలు ఖర్చు పెట్టి చాలా ఆడంబరంగా మనం క్రిస్మస్ చేస్తాం. నేను అంటాను, నువ్వు చేసే క్రిస్మస్, నువ్వు ఖర్చు పెట్టే డబ్బులు, దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడా, దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడా? ఆయన ఏమైనా, నేను సూటిగా అడుగుతున్నాను, ఆయన ఏమైనా బైబిల్లో ఎక్కడైనా నాకు క్రిస్మస్ చెయ్యండి, నా పుట్టినరోజు చెయ్యండి అని ఎక్కడైనా రాయించాడా? రాయించలేదు. మరి ఎందుకు మనం క్రిస్మస్ చేస్తున్నాం? అది గొప్ప ఘట్టం కాబట్టి, పరలోకం నుంచి భూలోకానికి మన దేవుడు దిగి వచ్చి మనల్ని రక్షించాడు కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరో మాటలో చెప్పాలంటే క్రిస్మస్ సీజన్ ని సువార్త కోసం వాడుకుంటున్నాం. సువార్త అంటే అర్థం ఏంటి? చీకట్లో ఉన్న వారికి వెలుగు, రక్షణ లేని వారికి రక్షణ. అయ్యో మన సువార్త మన బంధువులకు పరిమితం అయిపోయింది, మన సంఘానికి పరిమితం అయిపోయింది, లేకపోతే విశ్వాసులకు పరిమితం అయిపోయింది. చెరసాలలో ఖైదీల్ని దర్శించటం అన్నది కిషోర్ రెడ్డి గారికి వచ్చిన ప్రేరణ కాదు, ప్రభు అనేక మంది లేవనెత్తుతున్నాడు, అనేక మంది లేవనెత్తుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను చెరసాల్లో ఉంటుని నన్ను చూడవచ్చారా, నేను చెరసాల్లో ఉంటుని నన్ను చూడవచ్చారా? ఇదే మత్తయి సువార్త 22:35 ప్రభు ఇలా అంటాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక పెద్ద ప్రశ్న అడిగాడు, ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఏంటి 36 బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ, ద గ్రేట్ కమాండ్ ఇన్ ద బుక్ కింద లా అని అడిగాడు. ద గ్రేట్ కమాండ్ ఇన్ ద లా అని అడిగాడు. అన్నప్పుడు ప్రభు ముఖ్యమైన ఆజ్ఞ కోసం అతను అడిగితే 37వ వచనంలో ఇలా అంటాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనిదే, ఇది ముఖ్యమైనది మొదటనైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవని 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పను. అడిగింది ఒక్కాజ్ఞ కోసం, ప్రభు చెప్తుంది రెండాజ్ఞల కోసం. రెండాజ్ఞల కోసం మాట్లాడుతూ రెండవ ఆజ్ఞ అంటలేదు, కానీ మొదటి ఆజ్ఞకు రెండవ ఆజ్ఞకు తారతమ్యమే లేదు అంటున్నాడు. రెండు ఒకటివే, రెండవది మొదటి దాని వంటిదే. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా రంగరించి ఏం చెబుతుందని చెప్పి ఒక్క మాటలో చెప్పమంటే ప్రభు అంటాడు, లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్. నిజంగా మన భక్తి నశించిపోతున్న వాడికి పనికి రాకపోతే మన భక్తి ప్రశ్నార్థకమే, మన భక్తి ప్రశ్నార్థకమే. మనం గమనించాల్సిన విషయం, ప్రభు హృదయం ఎలాగుందో గుర్తెరిగితే, ఆయన హృదయాన్ని ఎరిగిన వారిగా మనం ఉంటే మన దృష్టి మారుతుంది, మన దృష్టి మారాలి. అదే అంటున్నాను, జైలు మధ్య పరిచర్య కోసం విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లోకి వెళ్ళి క్రిస్మస్ ని ఆధారం చేసుకుని ఒకరోజు చిన్న అలాగా వాళ్ళ ఫ్రూట్స్ అన్ని పంచి, బైబిల్స్ పంచి వాళ్ళతో సువార్త పంచుకున్నప్పుడు ఆ రోజుని ఈ రోజు కూడా నేను మర్చిపోలేను. ఖైదీలు బోరుమ నేడుస్తున్నారు. ఎంత హృదయం చలించిపోయిందంటే, ఖైదీలంటే కఠినాత్మలు అనుకుంటాము, ఎవరి మాట వినరనుకుంటాము, ఏంటి వీళ్ళు చిన్న బిడ్డల్లాగా వచ్చి ఏడుస్తా ఉన్నారు అని అనిపించింది. ఆ తర్వాత విజయవాడలో భవానీపురంలో చిన్నపిల్ల జైలు ఉంది, జోనల్ హోమ్ చిన్నపిల్ల జైలు ఉంది. ఆ చిన్నపిల్ల జైల్లో జైలర్ ముస్లిం, ఆయన్ని ఏదో మాట్లాడి ఎట్లా నేను ఎస్ఐని మాకు తెలిసిన వారు ఉన్నారు, ఆ లోపల కాస్త ఏమన్నా పిల్లలకి ప్రార్థన చేయడానికి, వాళ్ళకి ఏమైనా పంచడానికి, అవసరతలు తీర్చడానికి ఏమైనా అవకాశం ఇస్తారంటే రండి బ్రదర్ అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా ఉంటే జస్ట్ ఎవరితో బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, ఒకవేళ ఏమైనా లౌడ్ స్పీకర్ పెట్టారేమో చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టారో చూడండి, మాట్లాడతా ఉంటే రీసౌండ్ వచ్చేస్తుంది, రికార్డు కూడా పాడవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మీట్లో పెట్టుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రయోగాలు చేయొద్దు, మీరు ఫోన్ దగ్గరే వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టద్దు. ఒక జిఆర్ బ్యాడ్ కానిస్టర్ బ్రదర్ కూడా కొంచెం గమనించుకోవాలి డిస్టర్బెన్స్ లేకుండా. అర్థం చేసుకుందాం. ఈ భవానీపురం జైలుకి, ఆ చిన్నపిల్ల జైలుకి వెళ్ళినప్పుడు మామూలుగా వాకింగ్ చెప్తా ఉన్నాం, పాటలు పాడిస్తా ఉన్నాం, బాగానే ఉంది. అంతా అయిపోయిన తర్వాత నేను జనరల్ నాలుగు మంది పిల్లల్ని నేను సరదాగా రెండు క్వశ్చన్లు అడిగాను. మీలో అమ్మ నాన్న లేని వాళ్ళ చేతులు ఎత్తండి అన్నాను. 40 మందిలో 20 మంది చేతులు ఎత్తారు. అమ్మ నాన్న లేని వాళ్ళ చేతులు ఎత్తమంటే 20 మంది పిల్లల చేతులు ఎత్తారు. తర్వాత రెండో ప్రశ్న అడిగాను, సరే మీలో అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా ఒకరు లేని వాళ్ళ చేతులు ఎత్తానన్నాను. ఒక 15 మంది చేతులు ఎత్తారు. నాకు అర్థమైంది, జైల్లో మగ్గిపోతున్న బిడ్డల జీవితాల కారణం ఏంటంటే, వారెందుకు దొంగలుగా మారిపోయారు, వారెందుకు నేరస్తులుగా మారిపోయారంటే, వారిని పట్టించుకునే తల్లిదండ్రులు లేరు, అనాథలు. అమ్మ తండ్రి లేకో తల్లి లేకో చిదిగిపోయిన కుటుంబంలో పట్టించుకునే వాళ్ళు లేక చెడు స్నేహాలకు అలవాటు పడి ఒక్కసారి తప్పు చేసి లోపలికి వచ్చారు. ఆ పిల్లలందరూ జూనియర్ హోమ్ అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు, 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. ఎవరో లౌడ్ స్పీకర్ పెట్టారు, అక్కడ బ్లూటూత్ లౌడ్ స్పీకర్ పెట్టారని చూడండి, మొత్తం పాడవుతుంది, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. నేను చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు. తర్వాత ఆ పిల్లల్ని అడిగాం, బాబు నువ్వు ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని కేసుల్లో ఉన్నావు అని చెప్తే ఒక్కొక్కడు 4 కేసులకు అడుగుతా, ఈ జైలుకి రావడం నువ్వు ఎన్నిసార్లు వచ్చావని చెప్పి మామూలుగా అడుగుతున్నావు. 5వసారి వచ్చినట్టు చేతులు ఎత్తండి, ఒకటి చేయొత్తాడు. 4వసారి చేతులు ఎత్తమంటే 3 చేతులు ఎత్తారు. మన పర్సనల్గా ఎలిగి ఎందుకు బాబు నువ్వు 4వసారి 5వసారి వచ్చావు, అసలు ఒక్కసారి వస్తేనే తప్పు అయిపోయింది, 2వసారి రాకూడదు అనుకుని మానేయాలి కదా, నువ్వెందుకు మానకుండా వస్తున్నావంటే అక్కడ అంటాడు, అన్నా నాన్న లేడు నాకు, నేను ఒకసారి తెలిసి తెలియక మా స్నేహితులతో వెళ్ళి తప్పు చేశాను, నన్ను జైల్లో పెట్టారు పంపించారు, ఇది అయిపోయిన తర్వాత మరలా వెళ్ళాను, నాకు ఎలాగ అమ్మ నాన్న లేరు కాబట్టి, నేను మరలా వెళ్తే మా బంధువులందరూ నన్ను దూరంగా పెట్టి విడి దొంగోడు అని చెప్పేసి బంధువులు ఎవరు ఆదరించలేదు, నాకు అమ్మ నాన్న లేరు. మరలా నేను బ్రతకాలంటే నన్ను ఆశ్రయించింది ఎవరంటే నా దొంగల ముఠ మాత్రమే. గతంలో ఎవరితో నేరం చేశానో ఇప్పుడు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళు మరలా దొంగతనం చేస్తారు, నేను అందులో ఉండాల్సిందే, మరలా జైలుకి వస్తాం. అంటే మాకెట్లా ఉందంటే మారతాము అనుకున్నా మమ్మల్ని మారనివ్వట్లేదు సమాజం. మారదామని ఆశ ఉన్న సమాజంలో మేము మారలేకపోతా ఉన్నాం. అది పరిస్థితి అంటే ఎంతో దుఃఖం అనిపించింది. ఉన్న ఆస్తుల్లో కొంత నమ్మి ఒక చిన్న షెల్టర్ హోమ్ కట్టి ఇలాంటి ఖైదీలో ఆ జైల్లో ఉన్న పిల్లలకి ఏమైనా హాస్టల్ కడితే ఎట్లా ఉంటుందని తలంపు ఉంది. ప్రార్థన చేస్తా ఉన్నాం. తర్వాత అది ఫ్లోటింగ్ జనరేషన్, పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది. ఇంకొక మాట, నేను ఎందుకు ఈ కిషోర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఈ జైలు పరిస్థితి కోసం అంతా పంచుకోమన్నాం అంటే, జైల్లోకి వెళ్లే వాళ్ళు మన చేతుల మీదనే వెళ్తున్నారు. మనమే మన జైలుకి పంపిస్తున్నాం. పోలీస్ అధికారులకు జైలు పంపించేది మనమే జైలు పంపిస్తున్నాం. కానీ ఒక్కసారి అర్థం చేసుకుందాం, మనం ఏమంటామంటే జైల్లోకి వెళ్ళేటప్పుడు చిన్న దొంగ, ఒకసారి జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత పెద్ద దొంగ అవుతాడు. అంటే కరెక్షన్ హోమ్, ఏదైతే సంస్కరించబడాలి, వాడు పశ్చాత్తాపడాలి, తప్పు తెలుసుకోవాలని చెప్పేసి జైలు సిస్టమ్ పెట్టారో, సిస్టమ్ ఇట్సెల్ఫ్ ఫెయిల్డ్. ఆ జైలు వ్యవస్థే ఖైదీలను మార్చలేక నిస్సహాయంగా ఉంది. వారిని మార్చడానికి ప్రభు తన ప్రేమచేత కొందరు ప్రేరేపిస్తా ఉన్నారు. కానీ నేనేమంటానంటే లోకస్ వార్త 3:14 ప్రభు ప్రభు సైనికులను హెచ్చరిస్తూ ఒక మాట అన్నాడు. లోకస్ వార్త 3:14 సైనికులు మేమేమి చేయవనని అతను అడిగిరి, అందుకు అతడు యవనిని బాధ పెట్టకయు, యవని మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందినడని వారితో చెప్పను. రెండో మాట చూడండి, యవని మీద అపనింద వేయకయు, యవని మీద అపనింద వేయకయు. ఒక్క తప్పుడు కేసు మనం పెట్టామంటే, ఒక అమాయకుడిని ఏదో ఒక ప్రజర్కు లోబడు, లేకపోతే ఏదో వాళ్ళు ఏదో కన్విన్స్ చేసి ఒకరిని తీసుకొచ్చారు, వాడి అసలు రియల్ ముద్దే వాడు కాదు, కానీ వాడేమో నేను జాయిన్ నేను ఒప్పుకుంటాను అంటున్నాడు, మనకేమో ప్రెజర్ ఉంది. వాడిని ఒకవేళ మనం జైలుకి పంపిస్తే, మార్క్ మై వర్డ్స్, వాడి జీవితాన్ని పాడు చేసిన వారు మనమే, వాడి జీవితాన్ని పాడు చేసిన వారు మనమే. దేవుడు ఎంత మాత్రం ఆ నేరాన్ని ఒప్పుకోడు. ఎవడి మీద అపనింద వేయొద్దు, ఎవడి మీద అపనింద వేయొద్దు. తప్పుడు కేసులు పెట్టడం అవసరమైతే ట్రాన్స్ఫర్ అవుతుంది, అవసరమైతే మనం ఇబ్బంది పడదాం. తప్ప ఎవరి మీద తప్పుడు కేసు పెట్టడం ఎంత మాత్రం దేవుడు హర్షించేది కాదు, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదని ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి ఉదయకాల సమయం హెచ్చరిక పూర్వకంగా చెప్తా ఉన్నాను. ఈ ప్రాపర్టీ కేసులు ఉంటాయి మన దగ్గర, వాడు చిన్న తప్పే చేస్తాడు. చిన్న తప్పు చేసిన వాడిని వాడితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి అంత తీరుబడి ఓపిక మనకుండదు. చిన్న తప్పు కూడా ఏదో ఒక కేసు పెట్టి జైలు పంపించేస్తే ఏమవుద్ది, ఏమవుద్ది జైలు పంపించేస్తే? వాడి జీవితం నిలువెల్ల పాడవుతుంది. ఆ లోపల దొంగలతో సహవాసం చేసి వాడు దొంగగా మారిపోయి, చెయ్యని తప్పుకు నేను ఎలా వచ్చాను కాబట్టి ఆ తప్పును నేను ఎందుకు చేయకుండా ఉండాలి అని చెప్పి వాడు దొంగ అయిపోతాడు. కాబట్టి అర్థం చేసుకుందాం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం కానీ మన కింద సిబ్బంది కానీ ప్రభువుని ఎరిగిన మనం, దేవుడు అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద అపనింద వేయొద్దు. ప్రభు చెప్తున్న మాటలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని ప్రభు ఈ ఉద్యోగంలో తీసుకొచ్చింది మన ద్వారా ఆయన వెలుగు ప్రసరింప చేయాలని, మన ద్వారా లోకానికి వెలుగు రావాలని, మన ద్వారా దేవునికి మహిమ రావాలని. కాబట్టి అర్థం చేసుకుందాం, నా రిక్వెస్ట్ ఒకటే, మనం ఎవరి మీద కేసు పెడుతున్నప్పుడు సాధ్యమైతే కౌన్సిలింగ్ ఇవ్వడానికి, సాధ్యమైతే క్షమించడానికి, ఏదైనా వారి జీవితాలు కట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ సేవ చాలా ఉత్తమమైంది. ఎట్టి పరిస్థితుల్లో మన ద్వారా ఒక చట్టం కూడా ఒకటి ఉంటుంది, 100 నేరస్తులు తప్పిపోయినా పర్వాలేదు కానీ ఒక అమాయకుడు మాత్రం శిక్షించబడకూడదు. నేను ఆ ఫిలాసఫీ చెప్పడం లేదు కానీ నీ చేతుల మీద ఒక్క అమాయకుడు కూడా తప్పుడు కేసు బనాయించబడి జైలుకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మాత్రం దాని వారి యొక్క దానికి మనమే నేరారోపణ ఎదుర్కోవాలి, మనమే ప్రభు సింహాసనం ముందు నిలబడాలి. మన ఇళ్లలో ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయి, చిన్నపిల్లలకి మన పిల్లల బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తాం, మన మ్యారేజ్ డే ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేస్తాం, మన సిల్లి క్రిస్మస్ చేస్తాం, కూటాలు పెట్టుకుంటాం, అన్ని బాగుంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి, చెరసాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అన్న వస్త్రాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చెప్తా ఉండగా మనం వీరిలో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే, వీరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అని ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుండగా ఒకసారి ప్రభు సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకుందాం, మనం ఆలోచించేది ఒక మాట చూపించి మనం ప్రార్థనకు వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 1:27 చూద్దాం. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఆ మాట నీకు అర్థమైందా? దిక్కులేని పిల్లలు, జువెనైల్ హోమ్స్ లో మగ్గిపోతున్న పిల్లలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు, వారిని ఆదరించేవారు ఎవరూ లేరు. అలాగే విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇహలోక మాలిన్యము తనకంతకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. భక్తికి డెఫినేషన్ ప్రభు చెప్తున్నాడు, నువ్వు పవిత్రంగా ఉండాలి, పవిత్రమైన నీ జీవితం మిగతా వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలి, అనాథ పిల్లలకి విధవరాండ్లకు మన ద్వారా ఏమైనా మేలు జరగాలి. అది దేవుడే హర్షించే భక్తిగా దేవుని వాక్యం చెప్తా ఉండగా దీన్ని నెరవేర్చడానికి ప్రభు మన కృపను అనుగ్రహించను గాక. ప్రార్థన.